ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతము దశమ స్కందము అధ్యాయం 10 శ్లోకం 33 తస్మై తుభ్యం భగవతే వాసుదేవాయ వేదసే ఆత్మా జ్యోతా గుణై ఛన్న మహిమ్మే బ్రాహ్మణే నమః। तस्मै तुभ्यं भगवते वासुदेवाय वेदसे आत्मद्योतगुणैच्छन्ना महिम्ने ब्राह्मणे नमः। तस्मै तुभ्यं भगवते वासुदेवाय वेदसे आत्माद्योतगुणैच्छन्ना महिम्ने ब्राह्मणे नमः। तस्मै तुभ्यं भगवते वासुदेवाय वेदसे आत्मद्योतगुणैच्छन्ना महिम्ने। వెల్లడి కావించుకొనన్నది శ్రీకృష్ణుని ఎరుగుట మనకు అత్యంత కఠినము, అందువలన శ్రీకృష్ణుడే సర్వస్వ మని సమ్మతించి అతని పాదపద్మములకు నమస్కరించుట మనకు శ్రేయస్కరము। ఓం అజ్ఞానతిమిరాందశ జ్ఞానాంజన శలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః। నమః ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలి శ్రీమతి జయపతాకస్వామినితి నామని, నమ ఆచార్యపదాయ నిథాయ కృపపదాయ గౌరకథామదాయ నగరగ్రామతారని, నమ ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్టాయ భూతలి శ్రీమతి భక్తివేదాంత స్వామినితి నామని, నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి వాంఛాకల్పతరుభ్య కృపా సింధుభ్యవ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః। జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివశాది గౌరవభక్తవృంద। హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే। ఇక్కడ శ్లోకంలో ఈ యొక్క నల్లకుబేర మణిగ్రీవ భగవంతుణ్ణి ఆయన అర్చిస్తున్నారు, ఈ యొక్క భగవంతుణ్ణి సూచిస్తున్నారు ఇక్కడ। ఈ యొక్క స్వదేశంతో మహిమలు కప్పబడిన ఓ దేవ, నీవు దేవుడవు, సృష్టిలో భక్తులు భగవంతుని సూచిస్తూ ఉంటారన్నమాట। ప్రభుపాదరు చెప్పారు, ముఖ్యంగా డివోటీస్ ఎక్కువగా ఈ ప్రార్థనల్ని బాగా నేర్చుకోమని చెప్పారు ప్రార్థించేది। మనం ఇక్కడ నల్లకుబేర మణిగ్రీవ ప్రార్థించేది చూస్తున్నాము, అదేవిధంగా మొదట మనం ఫస్ట్ క్యాంటో అట్లా చూసినట్లయితే మనువు భగవంతుని స్తుతిస్తాడనమాట, స్వయంభూ మనువు స్తుతిస్తాడు। భాగవతంలో వీళ్ళంతా స్తుతిస్తున్నారన్నమాట, భగవంతుని కీర్తిస్తున్నారు। తర్వాత గజేంద్రుని యొక్క స్తుతులు కూడా మనం చూడొచ్చు, ఆయన కూడా గజేంద్రుడు ఏం చేస్తాడు భగవంతుని స్తుతిస్తూ ఉన్నారన్నమాట। అదేవిధంగా కుంతీ మహారాణి స్తుతులంతా కూడా శ్రీమద్ భాగవతంలో ఉన్నాయి। ఇక్కడ మనం చూడొచ్చు నలుకుబేర మణిగ్రీవ కూడా భగవంతుని స్తుతిస్తూ ఉన్నారు, ఎందుకంటే ఇవి చాలా ముఖ్యం। గజేంద్రుని కళ్ళల్లో మనం చూడొచ్చు, గజేంద్రుడు ఒక తమగుణమైనటువంటి ఒక ఏనుగు శరీరంలో ఉన్నాడనమాట, అయినా కానీ ఎంతో అద్భుతంగా ఆయన భగవంతుని యొక్క కీర్తనల్ని కీర్తిస్తూ ఉన్నాడు। అది ఎట్లా సాధ్యమైందంటే, పూర్వజన్మలో అతను భగవంతుని గురించి అంతకుముందు ఇంద్రదున్య అనేటువంటి రాజు శరీరంలో ఆయన ఉన్నాడనమాట, నారాయణ పారాయణ నారాయణ భక్తుడు అతను. ఈ ద్రావిడ దేశంలో ఉన్నాడు. ద్రావిడ దేశం అంటే ఈ కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, దీన్ని ద్రావిడ దేశం అంటారనమాట. అక్కడ ఆయన ఉంటాడనమాట ఇంద్రదన్ మహారాజుగా. నారాయణ పారాయణుడు ఎప్పుడు భగవంతుని యొక్క నారాయణ యొక్క నామాన్ని, కృష్ణు యొక్క నామాన్ని జపిస్తూ ఉంటాడు. అంతకుముందు జన్మలో చేసుకున్నటువంటి ఆ ప్రార్థన తను నేర్చుకున్నాడు కాబట్టి తర్వాత జన్మ కూడా ఇవంతా వచ్చిందన్నమాట. ప్రభుపాద గారు చాలా సందర్భాలు చెప్పారు ఈ ప్రార్థనలు అంతా కూడా మనం నేర్చుకోవాలి. ఇక్కడ నలకబేర మనగిరి కూడా వాళ్ళు భగవంతుని చూస్తుంటేనే భగవంతుని స్తుతిస్తూ ఉన్నారన్నమాట. ఇది కూడా ఎంతో అద్భుతంగా భగవంతుని యాజ్ ఇట్ గా ప్రభుపాద గారి భాషలో కూడా వివరిస్తూ ఇక్కడ దీంట్లో కూడా చెప్తున్నారు, ఓ దేవదేవ నువ్వు స్వతేజంతో మహిమలు కప్పబడి ఉన్న చేత నువ్వు అందరికీ సులువుగా అర్థం కావు, ప్రత్యక్షం కావు. భగవంతుడు చాలా మంది కొంతమంది ప్రశ్నిస్తుంటారన్నమాట, భగవంతుని నాకు చూపించండి. ఇది సాధారణమైన ప్రశ్న. మామూలుగా బయట భగవంతుని చూపించండి అని చెప్పి అంటూ ఉంటారు. ప్రభుపాద గారు చెప్తారు, నువ్వు దెయ్యాన్నే చూడలేవు, ఇంక దేవుని నేను చూస్తావు. నువ్వు ఒక గోస్ట్ ఎంతో తమోగుణమైనటువంటిది, దాన్నే నువ్వు చూడలేవు, ఇంక భగవంతుని నేను చూస్తావు నువ్వు. కాబట్టి అది సాధ్యం కాదు. భగవంతుడు వచ్చి చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి, సచ్చిదానంద స్వరూప, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ. ఇప్పుడు మనం ఒక రాజును చూడాలనుకో, ఇప్పుడు ఇప్పుడు రాజ్యాలు ఉన్నది చాలా తక్కువ భారతవర్షంలో. ఇక లండన్లోనో సమ్ ప్రదేశాల్లో ఈ కొన్ని రాజ్యాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు కూడా ఉన్నాయి, రాజరికం ఉంది లండన్ లో కూడా, ఇప్పుడు రాజరికం ఉంది అనమాట. ఇప్పుడు మనం కానీ వాళ్ళు చూడాలనుకో రాజుని, చాలా కష్టం కదా, వీలవుతుందా చూడాలంటే? అదే రాజు మనం చూడాలనుకుంటే చాలా సులువు. రాజు కానీ ఒక వ్యక్తిని చూడాలనుకో చాలా సులువు. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మనం చూడాలంటే కొంచెం కష్టం, అది భౌతికమైనటువంటి స్థాయి అది. అది అతను కానీ ఒక వ్యక్తిని చూడాలనుకో చాలా సులువు. మనం భగవంతుని చూడాలనుకోవడము చాలా కష్టం. అదే భగవంతుని మనం చూడాలనుకోవడము అనుకుంటే అదే ఇప్పుడు రాజు ఒక వ్యక్తిని చూడాలి అంటున్నాడంటే ఊరికైనా రాజు చూడాలనుకోడు కదా వ్యక్తిని. అతను ఏదో ప్రత్యేకత ఉండాలి. అతను మంచి వ్యక్తిగాను ఉండాలి, మంచి పౌరుడుగాను ఉండాలి, మంచి సమాజానికి సేవ చేసినట్టు ఉండాలి. అదేవిధంగా భగవంతుని మనం చూడాలంటే మనం ఆ విధంగా నడుచుకోవాలి. గజేంద్రుని చూసేదానికి వస్తున్నాడు, అదేవిధంగా ప్రహ్లాద్ మహారాజ్ చూసేదానికి వస్తున్నాడు అంటే భగవంతుడు వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారనమాట వాళ్ళకి భక్తియుక్త సేవలో. కాబట్టి భగవంతుని మనం చూడాలనుకోవడం మూర్ఖత్వం. భగవంతుడు మనం చేసేటువంటి పనులకి, మనం ప్రవర్తించేటువంటి ప్రవర్తనకి భగవంతునే మనం చూడాలనుకోవాలి. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి చాలా మంది మురుకులు ఏం చేస్తుంటారంటే నాకు భగవంతుని చూపించు, నేను భక్తిని చేస్తానని చెప్పి అంటుంటారనమాట. అది భగవంతునే మన సర్వెంట్ కాదు. నువ్వు ఎప్పుడంటే అప్పుడు ప్రత్యక్షంగా అంటే ప్రత్యక్షం అయ్యేదానికి మన సర్వెంట్ భగవంతుడు, మనం ఆయన సేవకులు మనం. కాబట్టి ఇక్కడ నలకబేర మణిగ్రీవ వాళ్ళు చెప్తున్నారనమాట మనకి ప్రపంచానికంతా కూడా, భగవంతుడు ఆయన వ్యక్తమయ్యేటువంటి వ్యక్తి కాదు. ఆయన మనం భగవంతుని అర్థం చేసుకోవాలన్నా, భగవంతుని దర్శించాలన్నా కానీ భగవంతుడే మనకు ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వాలి. మనం మన సొంత శక్తి చేత కానీ, మన తపస్సు చేత కానీ మన భగవంతుణ్ణి దర్శించలేము. మన ప్రవర్తన, మన యొక్క గుణాలు, మన యొక్క భక్తి సేవ, మన యొక్క వినానికి తగ్గట్టుగా భగవంతుడు ఆయన కృపచేత ఏం చేస్తాడు, ఆయన మనకు ఆయన సందర్శనాన్ని కల్పిస్తాడు, ఆయన అర్థమవుతాడు కూడా. దివ్యజ్ఞాన్ హృదయ ప్రకాశితో, ఈ జ్ఞానం అనేది మన హృదయం నుంచి అది మనకు లభిస్తుంది. భగవంతునికి సంబంధించిన జ్ఞానం అది. దివ్యజ్ఞానం మనం పాడుతుంటాం, గురు అష్టకంలో పాడుతున్నాం అనమాట. ఇక హృదయంలో భగవంతుడు రివీల్ అవుతాడు అనమాట. మనం ఇక జపాన్ని బాగా చేసినట్లయితే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. కాబట్టి ఇక్కడ ప్రభుపాద గారు భాషలో వివరిస్తున్నారు, భగవంతుడు మనకు అర్థం కావాలంటే భగవంతుడు మనం ఆయన తనకు తనగా వ్యక్తం కావాలి. కానీ మనం ఫోర్స్గా మనం ఒత్తిడిగా మన భగవంతుని మనము అర్థం చేసుకోలేమన్నమాట. మళ్ళీ ప్రభుపాద గారు వివరిస్తున్నారు, కాబట్టి మనము ఏం చేయాలి, భక్తియుక్త సేవ చేయాలి. ఎటువంటి సేవ, భగవంతునికి వందనాలు అర్పించడము, పూజించడం చేయాలి అని చెప్తాం. వందనం అది చాలా ముఖ్యం భక్తియుక్త సేవలో, చాలా శక్తివంతమైనది కూడా అనమాట. ఈ వందనం మనం ఏదైతే నమస్కరిస్తున్నామో భగవంతునికి సాష్టాంగ నమస్కారం అంటారు దాన్ని. చైతన్య చరితామృతంలో చూసినట్లయితే ఒక భక్తుడు ఉన్నాడు అనమాట, అభిరామ్ దాస్ ఠాకూర్ అని. ఆయన చాలా శక్తివంతమైన భక్తుడు. ఆయన తల్లి గర్భంలో జన్మ తీసుకోలేదు. ఆయన వచ్చి ద్వాపరయుగంలో ఆయన ఈ యొక్క శ్రీధాముడు, కృష్ణుని యొక్క ఆయన స్నేహితుడు అనమాట శ్రీధామ. ఆయనే నేరుగా ఈ యొక్క అభిరామ్ దాస్ ఠాకూర్ గా ఈ కలియుగంలో చైతన్య చరితామృతంలో చైతన్య లీలకు వచ్చారన్న. ఒకసారి ఏమవుతుందంటే నిత్యానంద ప్రభు గోవర్ధన పరిక్రమ చేస్తూ ఉంటాడనమాట. చేస్తున్నప్పుడు ఒక గుహలో ఆయన వెయిట్ చేస్తూ ఉంటారు. శ్రీరాముడు కృష్ణుడు మా యొక్క బృందావనాన్ని వదిలేసి ఆయన మధురకు వెళ్ళిపోతాడనమాట, తిరిగి వస్తానని చెప్పి. ఇంకా వెయిట్ చేస్తున్నాడనమాట, శ్రీరాముడు వస్తాడనేసి గుహలో వెయిట్ చేస్తున్నాడనమాట. మనం అక్కడ చూడొచ్చు గోవర్ధన పరిక్రమలో లోటాబాబా అనేసి ఒక భక్తుడు ఉన్నాడు చూడొచ్చు మనం, కృష్ణుడు యొక్క సఖ. ఆయన కూడా ఇప్పుడు కూడా వెయిట్ చేస్తున్నాడనమాట కృష్ణుడు కోసం, కృష్ణుడు ఇంకా వస్తాడు వస్తాడనేసి. అట్లా శ్రీరాముడు కూడా ఏం చేస్తున్నాడంటే కృష్ణుడు వస్తాడని చెప్పి గుహలో కూర్చొని ఆయన కృష్ణుడు కోసం వెయిట్ చేస్తున్నాడనమాట. ద్వాపరికం అయిపోయింది, కలియుగంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు, ఆ గుహలో ఉన్నాడు. నిత్యానంద ప్రభు ఏం చేశాడు, ఆయన ఈ గోవర్ధన పరిక్రమ చేస్తూ ఉన్నాడనమాట. ఆయన తెలుసు లోపల ఎవరున్నారనేసి పిలిచాను, శ్రీరామ ఏం చేస్తున్నావు అక్కడ అని చెప్పాడు కదనమాట. నేను కృష్ణుడు కోసం వేచి ఉన్నానని చెప్పి చెప్పాడు. కృష్ణుడు ద్వాపరికం అయిపోయి మళ్ళీ స్వధామానికి వెళ్ళి మళ్ళీ తిరిగి గౌరంగ మహాప్రభు వచ్చి మాయాపూర్ నవదీప్లో లీలు జరుపుతున్నాడు, ఇక్కడేం చేస్తున్నావు అక్కడికి వెళ్ళు అని చెప్పి చెప్తాడనమాట. సరే ఆయన బయట వస్తాడనమాట. వచ్చిన తర్వాత శరీరం చాలా పెద్దదిగా ఉంటుంది, ఆ శరీరాన్ని ఆయన మామూలు ఇప్పుడు కలియుగం దగ్గరికి మార్చుకుని తర్వాత ఆయనకు సరైనటువంటి పత్ని కావాలనే కష్టం అనమాట. అంటే మామూలు ఈ భౌతికమైనటువంటి స్త్రీలంతా ఆయన వివాహం చేసుకోవడనమాట. తన వెంటుకను ఒకరు తీసి ఆ యొక్క యమునాదిలో పడేస్తాడనమాట. ఆ వెంటుక ఒక శిశువుగా మారి ఆమె తర్వాత పెద్దదయ్యి ఆమెను వివాహం చేసుకుంటారనమాట అభిరామ దృష్టాకు. తర్వాత తిరిగి వెళ్ళి ఈ చైతన్య చరితామృతంలో ఎక్కువగా నిత్యానంద ప్రభుత్వం ఉంటారనమాట. అతను ఈ లీలలో పాల్గొంటారనమాట. అంటే ఆయన తల్లి దగ్గర నుంచి చాలా మంది వరకు చాలా మంది చైతన్య చరితామృతంలో ఈ యొక్క చైతన్య మహాప్రభుకి సంబంధించిన అనునాయులంతా కూడా వాళ్ళు చాలా మంది వేరే యుగాల నుంచి సంబంధించి లైక్ వాసుదేవ ఆయన ప్రహ్లాద్ మహారాజు. ఈ యొక్క చైతన్య చరితామృతంలో అద్భుతమైన విషయం ఏమంటే ఒక్కొక్క అవతారంలో భగవంతునికి రామావతారం అనుకోండి, ఎవరైతే రాముని యొక్క రూపానికి దీని రూప మాధుర్య అంటారు, ఎవరైతే ఆకర్షితులై ఉంటారో వాళ్ళు ఆ లీలలో పాల్గొంటారు అనమాట. అదేవిధంగా నరసింహ అవతారము, రకరకాల అవతారాలు ఉన్నాయి భగవంతునివి, ఈ అవతారాలంతా కూడా. అయితే చైతన్య లీలలు ఏమంటే అన్ని అవతారాల భక్తులంతా ఏం చేశారు, చైతన్య లీలకు వచ్చేశారు. అందరూ రామావతారము, కృష్ణావతారము, తర్వాత వరాహ అవతారము, నరసింహ అవతారము, అందరు భక్తులు కూడా ఈ చైతన్య లీలలో పాల్గొన్నారనమాట. ఇది చాలా అద్భుతమైనటువంటి లీల అనమాట చైతన్య లీల. ఇక్కడ అభిరామ దాస్ ఠాకూర్ ఆయన ప్రత్యేకత ఏమంటే ఆయన ఏం చేసేవాడు, మందిరాలు సందర్శించేవాడు అనమాట. సందర్శించి ఆ మందిరాలలో నమస్కారం పెట్టేవాడు అనమాట. ఆ విగ్రహాలు ప్రతిష్ట సంపూర్ణంగా చేసి పవిత్రంగా చేసి అంటే ప్రాణప్రతిష్ఠ చేసి పవిత్రమైనటువంటి భక్తియుక్త సేవ చేస్తున్నట్లయితే అవి నిజమైనటువంటి యొక్క ప్రామాణికమైనటువంటి విగ్రహాలు అయితే ఆ విగ్రహాలు ఏమైతే అట్లే ఉండేదనమాట. అట్లాకపోతే ఆ విగ్రహాలు పట్టంది పగిలిపోయేదని. అదేవిధంగా శాలిగ్రామలు కూడా మనం చూస్తుంటాం కొన్ని ప్రదేశాల్లో, ఇక్కడ తిరుమలలో నల్ల రాళ్ళు తీసుకొచ్చి శాలిగ్రామం తెప్పించేస్తారనమాట. ఆయన అభిరామ దాస్ ఠాకూర్ అటువంటి శాలిగ్రామలకు ఆయన నమస్కారం పెట్టినట్లయితే కనుక నిజమైనటువంటి శాలిగ్రామలు కాకుండా ఆ శాలిగ్రామలు అనేది పట్టం పగిలిపోయేదనమాట. అదేవిధంగా భక్తులకు ఆయన నమస్కారం పెట్టేవాడు అనమాట. నిజంగా భక్తి చేసుకున్నట్లయితే ఉంటాడు, లేకపోతే ఏమవుతాడు, ఫినిష్ చనిపోతాడు. కాబట్టి ఇక్కడ గమనించిన విషయాలు ఏముందంటే ఈ వందనం అనేది చాలా శక్తివంతమైంది. ఆయన పెట్టేటువంటి వందనము చాలా పవిత్రంగా భగవంతునికి వందనాన్ని అర్పిస్తున్నాడు. మనం ఇక్కడ నమస్కారం పెడుతున్నాం కదా భగవంతునికి, ఒకసారి నమస్కరించినట్లయితే కనుక అతను తప్పనిసరిగా భగవంతునికి దామాన్ని చేరుకుంటారని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాడు. కాబట్టి అభిరామ దాస్ ఠాకూర్ ఎంత పవిత్రతతో పూర్తి హృదయంతో ఆయన ఏం చేస్తున్నాడు, భగవంతునికి పాదాలకి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాడు. అక్కడ భగవంతుడు లేకపోతే ఏమవుతుంది, అది భక్తుడు కాకపోతే ఏమవుతాడు. కాబట్టి ఇక్కడ వందం అనేది ఎంతో శక్తివంతమైంది. అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి, చాలా మంది సార్లు మనం వందనాన్ని మనం కూడా స్వీకరిస్తూ ఉంటాం అనమాట, లేదు మనం అర్పిస్తూ ఉంటాం. దానికి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఈ వందనాన్ని మనము తీసుకోకూడదు అంటే తోసేసేది కాదు. కొన్నిసార్లు మనం చూస్తుంటే ఏదైనా కార్యక్రమాలకు వెళ్తే ఎవరైనా వచ్చి స్వామీజీని చెప్పి కాలు పడుతుంటారు, పరిగెత్తారనమాట తోసేసి. వాళ్ళకి అర్థం కాదు ఎందుకు పరిగెత్తున్నారు ఏమనేసి. మనము నిజమైనటువంటి అవగాహన ఉండాలి, మన హృదయంలో ఉన్నటువంటి పరమాత్మకి దాన్ని సమర్పించాలి, కృష్ణుడికి మనము సమర్పించాలి. మనము అది మన దానికి మనకు సొంతాన్ని తీసుకోకూడదు అనమాట. దీనికి సంబంధించి ఈరోజు ఒక చిన్న ఒక కథ చెప్తాను. మనం ఈజీ గుర్తు మనకు ఎందుకంటే మైండ్లో ఉండేదాని కోసం, ఎట్లా మనం దాన్ని ఎవరిన మనకు నమస్కరిస్తే మనం దాన్ని ఎట్లా తీసుకోవాలి అనేది. ఒకసారి ఒక వ్యక్తి ఏం చేస్తుంటాడంటే ఒక విగ్రహాన్ని ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి మార్చాలన్నమాట. సరే ఇంతకుముందు ఎట్లా అంటే ఈ వెహికల్స్ అంత లేవు, లారీలు ట్రాక్టర్లు అంత లేవన్నమాట. ఒక దున్నపోతను తీసుకుంటాడనమాట, తీసుకొని దాని మీద విగ్రహాన్ని బాగా బంధించి తీసుకొని పోతూ ఉంటాడనమాట. సరే మామూలుగా మన భారతదేశంలో విగ్రహం చూస్తే మామూలుగా ఏం చేస్తారు జనాలు? చాలా ఆనందంగా నమస్కారాలు పెట్టడము, దీపారాధన చేయడం అంతా చేస్తూ ఉంటారనమాట. సరే ఇతను తీసుకుని వెళ్తున్నాడు ఈ దున్నపోతు మీద. దున్నపోతు చాలా గంభీరంగా నడుచుకుంటూ పోతూ ఉంది. సరే కొద్ది దూరం పోయిన తర్వాత ఈ జనాలంతా కూడా దండాలు పెడతా ఉంటారనమాట, పడిపడి దండాలు పెడుతున్నారు. కొద్ది దూరం పోయిన తర్వాత ఆరతులు ఇచ్చే స్టార్ట్ చేశారనమాట. ఈ దున్నపోతు అన్ని చూస్తా ఉందన్నమాట, ఈ పక్క ఆ పక్క చూస్తా ఉందన్నమాట. అది దానికి అర్థం కాదు, అరే ఇది ఇంతమంది నాకు ఈరోజు దండాలు పెడుతున్నారు, ఆరతులు ఇస్తున్నారు అని చెప్పి ఇంకా కొంచెం గంభీరంగా నడుస్తా ఉందన్నమాట. కొన్నిసార్లు దున్నపోతు కిందికి ఇంకో నడుస్తుంటుంది, కొన్నిసార్లు పైకి ఎత్తుకొని నడుస్తూ ఉంటుంది అనమాట. అట్లా ఇదేం చేస్తుందంటే ఇంకా అహం పెరిగిపోయింది దానికి, చూడు నేను ఎంత శక్తివంతున్నో, ఎంత ప్రఖ్యాతి కాదని వ్యక్తిని అని చెప్పి కాళ్ళు పెద్ద పెద్ద అడుగులేస్తూ తల పైకెత్తూ నడుచుకుంటూ పోతూ ఉంది అనమాట. ఇంకా ఆరతులు పెరిగిపోయినాయి, వేగుందికి ఏమవుతుంది, ఆరతులు పెరుగుతున్నాయి, నమస్కారాలు టంకాలంతా కొడుతున్నారు అనమాట. దీనికి మనసులో ఆలోచిస్తుంది అనమాట, నా గురించి నా యజమానికి తెలీదు మూర్ఖుడతను, చూడు నా శక్తి తెలియదు, ఈరోజు నేను ఇంత శక్తివంతం అయిపోయాను, ఇంతమంది నన్ను పూజిస్తున్నారు, నేను యజమాని చెప్పిన వాడు ఎందుకు వినాలి నేను ఇంకా అని చెప్పి కొద్ది దూరం తర్వాత అది నిలిచిపోయింది అనమాట. సరే యజమాని అంతా గమనిస్తున్నాడు అనమాట, బాగా ఒరే రాసుకెళ్ళలో నీకు ఇంత ఎక్కువ వచ్చింది, నీకు మైండ్ తెలుసు, ఈ యొక్క దున్నపోతు మనసు దానికి ఆ యొక్క యజమానికి తెలుసు అనమాట. పక్కన ఈ బండికి ఒక కర్ర ఉంటుంది, దానికి పెడతారనమాట, దాన్ని తీసుకుని కర్రను తీసుకుని పటా పటా రెండు కొట్టారనమాట. నీకు కాదు ఈ పూజలు అంతా కూడా పైన విగ్రహానికి అని చెప్పి పరిగెత్తుకుంటూ పారిపోయింది అనమాట అది. అట్లా మనము ఎవరన్నా మనకు నమస్కరిస్తున్నారంటే, మనకు చాలా సార్లు బయట వెళ్ళినప్పుడు మనకు నమస్కరిస్తుంటారు హరే కృష్ణ ప్రభు అని చెప్పి, లేదంటే పాద పూజ ఇదంతా కూడా ఎవరికి చేస్తున్నారు? అది మనము కృష్ణుని ప్రతినిధులు కాబట్టి కృష్ణుడు చేస్తున్నారు అనమాట. ఇప్పుడు అక్కడ చేసేది దున్నపోతి కాదు, అక్కడ చేసేది ఆ విగ్రహానికి. దున్నపోతి ఏం చేస్తుంది అది? నాకని చెప్పి అనుకుంటామండి. అట్లా మనమేం చేస్తాము, మనం తిలకము కంటిమాల భక్తుడి యొక్క వస్త్రాలు ధరించినాం కాబట్టి ఎవరన్నా పూజ చేస్తే మనకనుకునేస్తాం, మనకు కాదు అది భగవంతుని యొక్క చిహ్నాలకి భగవంతునికి చేస్తున్నారనమాట. కాబట్టి మనం దాన్ని తీసుకోకూడదు, దాన్ని ఏం చేయాలి? గురువుకి కృష్ణుడికి అర్పించాలి. తీసుకోకూడదు అంటే దాన్ని మనం వినయపూర్వకంగా దాన్ని భగవంతుడు కృష్ణునికి అర్పించాలి. హృదయంలో పరమాత్మ ఉంటాడు కాబట్టి గురువు ద్వారా గురువుని మనం తలుచుకొని ఎవరు మనకు నమస్కరించారనుకోండి, మనకు అర్హత లేకపోయినా కానీ దాన్ని స్వీకరించి గురువుకి వాడు, దాన్ని గురువు యొక్క మంత్రాన్ని జపించి గురువు ద్వారా కృష్ణుడికి దాన్ని మనం తీసుకోకూడదు. మనం గుర్తించుకోవాలి ఎప్పుడు కానీ, అది తీసుకుంటే ఏమవుతుంది? పవిత్రత ఉందని చూడాలి మనం, మనకు పవిత్రత లేదు. ఒకవేళ పవిత్రత ఉన్నా కానీ అన్ని నమస్కారాలు ఎవరికి చేరాలి? కృష్ణుడికి చేరాలి, గురువుకి చేరాలి. కాబట్టి ఈ విధంగా ఈ చైతన్యంతో ఉన్నట్లయితే కనుక మనం పరిభేదానికి ఆస్కారం లేదనమాట, మన చైతన్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. కాబట్టి మనం కానీ దాన్ని కానీ స్వీకరించినట్లయితే పాపాలంతా తీసుకోవాలి. ఎవరైనా కానీ కాళ్ళు పట్టుకున్నారనుకోండి, ఆ కాళ్ళు పట్టుకుంటే ఏమవుతుంది? వాళ్ళ పాపాలంతా కూడా మనం తీసుకోవాలి, చాలా డేంజర్ అనమాట. ఆ కాళ్ళు మనం తాకనీయకూడదు. ఎవరన్నా కాళ్ళు తాకనిస్తున్నారంటే వాళ్ళకి నిజం మెచ్యూరిటీ లేదని అర్థం. ఒకసారి ఏమైందంటే ఒక బ్రహ్మచారి నేను చూస్తున్నాను అనమాట, ఒక సన్యాసిని వచ్చి కాళ్ళు తాకాడు అనమాట. సరే ఆయన వేరే చాలా కోపం వచ్చింది దానికి, నువ్వు నా కాళ్ళు పట్టుకున్నావు కాబట్టి ఈ రోజు నుంచి నేనేం చెప్తాను చేయాలని చెప్పాను. అంటే ఇంక కాళ్ళు పట్టుకున్నానంటే ఏమి శరణాగతి, కాళ్ళు పట్టుకోవడం అంటే ఏంది? నీ పాదాలే నాకు గతి, నువ్వేం చెప్తే అది నేను చేస్తాను. నువ్వు పాత్రలు కడగమంటే కడుగుతాను, బుగ్డీష్ మిషన్ చెప్తే బుగ్డీష్ మిషన్ చేస్తాను, మందరం శుభ్రపరచమంటే ఏది చెప్తే చేయాలి. ఇంకా అటువంటి పరిస్థితిలో వాళ్ళ పాదాలనే పట్టుకోవాలి. కాబట్టి ఒకవేళ ఎవరిని తాకినా కానీ అది మనము గురువుకి కృష్ణునికి అర్పించాలి. ప్లస్ మనం కూడా పాదాలు పట్టుకునేటప్పుడు ఆలోచించాలి, ఒక వ్యక్తి పాదాలు పట్టుకునేటప్పుడు ఎందుకంటే మనం తాకూడదు, తెచ్చకూడదు, భగవంతుని ముందర పాదాలు తాకూడదు. సాధువుల పాదాలు మనం నమస్కరించాలి తప్పనిసరిగా, అయితే తీసుకునే వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ సొంతానికి తీసుకోకుండా మా గురువుకి కృష్ణునికి దాన్ని అర్పించాలి. ఈవెన్ భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజు తన శిష్యులు ఎవరైనా కానీ ఆయన నమస్కరించినట్లయితే కనుక ఆయన మనసులో దాసోష్మి అని చెప్పి చెప్పేవాడు అనమాట, అంటే నీకు నేను దాసుని అని చెప్పి చెప్పాడు. కాబట్టి ఈ వందనం అనేది చాలా శక్తివంతమైనది, భగవంతునికి మనము వందనాన్ని అర్పించాలి. ఇక బలి మహారాజు జైల్లో మనం చూడొచ్చు, బలి మహారాజు కూడా ఆయన చెప్తున్నాడు భగవంతునికి ఎటువంటి సందర్భంలో కానీ నమస్కారం చేస్తేనే కాదు, నమస్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తే కూడా జస్ట్ అక్కడ ఏమైందంటే బలిమహారాజు లీలలో బలిమహారాజ్ దగ్గర అంతా తీసుకునేసాడు భగవంతుడు. ఆయన ముల్లోకాలకి చక్రవర్తి, ఈ యొక్క ఊర్ధులోకాలకి, అధులోకాలకి, మధ్యలోకాలకి, మూడు లోకాలకి చక్రవర్తి బలిమహారాజు. మొత్తాన్ని తీసుకునేశాడు, తన సంపదనంతా తీసుకునేశాడు, అనుచరులంతా కూడా దూరం అయిపోయారు, బంధువులంతా దూషిస్తున్నారు బలిమహారాజుని. నాగాస్త్రంతో గరుడు వచ్చి బంధించేసి గుహలో పడేశారనమాట. అన్ని చేసి మళ్ళీ ఏం చేశారు, వదిలేదు అక్కడికి భగవంతుడు వామనదేవుడు, మళ్ళీ నాగాస్త్రంతో బంధించేసి గుహలో పడేశారు. అప్పుడు బలిమహారాజు ఆలోచిస్తున్నారు అనమాట, నేనెంత అదృష్టవంతుణ్ణి, మామూలుగా మనం అయితే డిజెక్ట్ అయిపోతాం, మనం మన ఆలోచన మేరకు మనం కొద్ది రోజులు భక్తి చేసి ఏదైనా బిజినెస్ లాస్ వచ్చిందనుకో, నేను భక్తి చేస్తా ఉంది బిజినెస్ లాస్ వచ్చేసింది, భక్తి ఉందా లేదా అని చెప్పి అనేస్తాం ఒకటేమాట, దూరం అయిపోతాం భక్తికి. బలిమహారాజు అట్లా ఆలోచించలేదనమాట. ఆయన ఏం చేస్తున్నాడు, నేనెంత అదృష్టవంతుణ్ణి, ఎంతోమంది ప్రాణాలంతా అర్పించి రాజ్యాలంతా కూడగట్టుకుంటారు, ధనాన్నంతా పోగు చేస్తారు, దాన్ని ఉపయోగించకుండా ఒక వాచ్ డాగ్ మాదిరి, వాచ్ డాగ్ అంటే తెలుసు కదా, చూస్తూ ఉండడం అనమాట. ధనాన్ని బాగా సంపాదిస్తారు, దాన్ని చూస్తూ ఉండి చనిపోతారనమాట, చూసుకుంటూ చచ్చిపోతారనమాట, ఒక వాచ్ డాగ్. అయితే నాకేమైంది, ఈ ఆస్తినంతా కూడా భగవంతునికి దానం చేసేటువంటి అవకాశం భగవంతుడు కల్పించాడు, నేనెంత అదృష్టవంతుణ్ణి అని చెప్పి భావిస్తున్నాను, అది ఆయన అవగాహన. తర్వాత ఏమైంది, ప్రహ్లాద్ మహారాజ్ అక్కడికి వస్తారనమాట. వచ్చినప్పుడు నాగాసనంతో బంధించే ఆయన అక్కడ తీసుకుని వస్తారు, బంధించుంటాడు ప్రహ్లాద్ మహారాజ్ వచ్చినప్పుడు లాక్కొని వచ్చి అక్కడ ముందర నిలబెడతా ఉంటా, సింహాసనం మీద వామనదేవుడు కూర్చొని ఉంటాడు, ప్రహ్లాద్ మహారాజ్ అక్కడ ఉంటాడు, నారద మహాముని ఉంటాడు, బ్రహ్మదేవుడు ఉంటాడు, ఆల్ అందరూ ఉన్నారు. బలిమహారాజ్ సింహాసనం ఎవరు కూర్చున్నారు, వామనదేవుడు కూర్చున్నారు అనమాట. ఎప్పుడైతే ఆయన తీసుకొని వస్తాడో ఆయనకు హృదయపూర్వకంగా నమస్కరించాలని ఉంటుంది బలిమహారాజుకి, వామనదేవుడికి నమస్కరించాలని బలిమహారాజుకి ఉంటుందన్నమాట. అయితే ఆయన బంధించేసినాడు పాపము, నమస్కారం చేయలేకపోతాడు. ఆయన నమస్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తాడనమాట, తల ఇట్లా వంచి ప్రయత్నం చేస్తాడు, అది భగవంతుని తెలుసు అనమాట హృదయంలో. అప్పుడు ఆయన తక్షణమే ఇక ప్రహ్లాద్ మహారాజ్ ప్రార్థిస్తాడనమాట, ఇక వామనదేవుని ప్రార్థించిన తర్వాత ఆయన తెలుసు అనమాట, చెప్తారనమాట వామనదేవుడు, నాకు తెలుసు బలి నాకు ఎంత దగ్గర అనేసి, బలిమహారాజు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి అంత చాటడం కోసమే నేను ఈ విధంగా ఆయనకు నేను చేశాను అని చెప్పి ఆయన చెప్తాడు, బలి నువ్వు నీ అనుచరులతో కలిసి నువ్వు ఈ సుతల లోకానికి వెళ్ళు, సుతల లోకంలో నువ్వు ఇక ఇంద్రుని కంటే ఇంకా ఎక్కువ ఐశ్వర్యాన్ని, ఈవెన్ దేవతలు కూడా వచ్చి అక్కడ జీవించాలన్నటువంటి వైభవాన్ని కలిగి నువ్వు అక్కడ ఉంటావు. అదే సమయంలో ఎవరినా కానీ నీ ఆజ్ఞకు శిరస వహించకుండా రాక్షసులు కాని దానవులు కాని ఎవరినా నీకు వ్యతిరేకిస్తే నా సుదర్శన చక్రం ఎప్పుడు నీ దగ్గర ఉంటుంది, వాళ్ళ సుదర్శన చక్రం చూసుకుంటుంది అని చెప్తారు. అప్పుడు బలిమారా చెప్తారన్నమాట, అయ్యో ఎంత అద్భుతమైంది భక్తియుక్త సేవ, నీకు నమస్కరించే దానికోసం ప్రయత్నం చేస్తేనే నాకు ఇంత భాగ్యం కలిగింది, నమస్కారం ఇంకా చేయలే నేను, నీకు నమస్కారం చేయాలన్నటువంటి ప్రయత్నంతో నాకు ఇంత భాగ్యం కలిగింది, నాకు ఎంత గొప్ప భక్తియుక్త సేవ, ఎంత గొప్ప అదృష్టం నాకు అని చెప్పి చెప్తాను. అంటే భగవంతునికి జస్ట్ నమస్కరించాలన్నటువంటి సంకల్పం కలిగి ప్రయత్నం చేస్తే అతనికి చాలంట, అతనికి ఏమవుతుంది, అతనికి ఎంతో శుభం కలుగుతుంది అనమాట. లైక్ బలిమహారాజ్ ఆయనకు ఎంతో శుభం కలిగింది అనమాట, భక్తియుక్త సేవ భగవంతునికి సంబంధించి బ్లెస్సింగ్స్ ఆయనకు లభించాయనమాట. కాబట్టి ఇక భక్తియుక్త సేవ అనేది చాలా శక్తివంతమైంది, భగవంతునికి చేసేటువంటి భక్తియుక్త సేవ అది ఎటువంటి వ్యక్తినైనా కానీ ఏం చేస్తుంది, ఆ కల్మషాల నుంచి దూరం చేస్తుంది అనమాట, పాపాల నుంచి దూరం చేస్తుంది. ఇక పద్మ పురాణంలో ఒక లీల ఉందన్నమాట, ఇక తుంగభద్ర నది ఒడ్డున ఒక హరిహరపుర అనే ఒకటి పురం ఉంటుంది. ఆ పురంలో ఈ యొక్క బ్రాహ్మణుడు ఉంటాడు, హరిదీక్షితులు అని చెప్పి, ఆయన సద్బ్రాహ్మణుడు, చాలా మంచి బ్రాహ్మణుడు అనమాట. అన్ని ఈ యొక్క వేద నియమాల ప్రకారము అతను ఈ యొక్క అన్ని బ్రాహ్మణులు చేసినటువంటి ఆచరించి ఆచరిస్తూ ఉంటాడు అనమాట. అయితే ఆయన యొక్క పత్ని వచ్చి ఆమె పేరు దురాచార, అంటే పేర్లోనే ఉందన్నమాట దురాచార, అంటే అన్ని యొక్క భయంకరమైనటువంటి రాంప్రియ టేకర్ అర్థం సైలెంట్. ఇక్కడ ఈ హరిదీక్షితులు వచ్చి చాలా గొప్ప పండితుడు, ఇక దురాచారం వచ్చి ఆ వ్యతిరేకం అనమాట, ఆమె అన్ని దుష్కారాలు చేస్తూ ఉంటుందన్నమాట, రకరకాలటువంటి పాపకార్యాలు, ఈ యొక్క ఇతర పురుషులతో సంబంధాన్ని ఏర్పరచుకోవడము, ఈ మద్యపానాన్ని సేవించడము, అన్ని దుర కార్యక్రమాలంతా చేస్తూ ఉంటుంది. ఇక్కడ శాస్త్రంలో చెప్పడం జరిగింది, ఇక్కడ ఈ ప్రపంచానికి ఈ యొక్క పురుషుడు కానీ స్త్రీ కానీ పవిత్రత చాలా ముఖ్యమన్నమాట. అటు పవిత్రత లేక ఏమవుతుందంటే ఈ సమాజం అది కూడా దిగజారిపోతుంది. అదే అర్జునుడు బాధపడుతున్నది, అర్జునుడు ఎందుకు బాధపడుతున్నాడంటే ఈ సైన్యమంతా మరణించినట్లయితే కదా స్త్రీలంతా కూడా దురాచారవతలు అవుతారు కదా, అప్పుడు దుష్ట సంతానం కలుగుతుంది కదా. ఎందుకంటే అర్జునుడికి బాధ్యత ఉంది సమాజంలో. ఇప్పుడు అటువంటి బాధ్యత ఉండే వాళ్ళు ఎవరు లేరనమాట సమాజంలో ఎక్కువగా. అందుకే మనం చూస్తున్నాము ప్రభుపాద గారు చెప్తారనమాట, చాలా మంది అనుకుంటూ ఉంటారు ఓవర్ పాపులేషన్ వల్ల సమస్య అని చెప్పి, ఓవర్ పాపులేషన్ వల్ల కాదు అన్వాంటెడ్ పాపులేషన్ వల్ల సమస్య అని చెప్పి ప్రభుపాద గారు చెప్తారు. అంటే ఎక్కువ జనాభా వల్ల సమస్య కాదు, అనవసరమైన జనాభా వల్లనే సమస్య. అందుకే మన శాస్త్రాలు ఎప్పుడు ఈ పవిత్రతను ఎప్పుడు అవి చెప్తూ ఉంటాయన్నమాట. అది తల్లి పవిత్రంగా ఉండాలి, తండ్రి కూడా పవిత్రంగా ఉండాలన్నమాట. అప్పుడేమవుతుంది ఆ యొక్క వాళ్ళకు జన్మించినటువంటి పుత్రుడు ఏమవుతారు, చాలా మంచి పవిత్రులు జన్మిస్తారనమాట. అందుకే శాస్త్రాలు ఎక్కువగా ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఉంటారు ఇక ఈ చెడు చేసేటువంటి వాళ్ళు ఈ విధంగా దుఃఖపడుతూ ఉంటారు. ఎందుకంటే అటువంటి చెడు మనం చేయకూడదని చెప్పి మనం ఎన్నోసార్లు వింటుంటాం శాస్త్రాలంతా కూడా, చెడు చేసిన వాళ్ళు ఎందుకు శిక్షించబడేదంతా కూడా. ఎందుకంటే ఆ భయంతో అనగానే జనాలు చేయరు చెడు కార్యక్రమాలని చెప్పి, సమాజానికి మేలు జరుగుతుందని చెప్పి. ఇక్కడ బాధ్యత చాలా ముఖ్యం, తల్లిదండ్రుల యొక్క బాధ్యత అనేది చాలా ముఖ్యం అనమాట. ఇక్కడ మనము వాళ్ళకని బాధ్యతగా పవిత్రంగా జీవించినట్లయితే కనుక తల్లిదండ్రులు వాళ్ళకు జన్మించినటువంటి పుత్రులు కూడా ఎంతో అద్భుతంగా మంచి తెలివైన వాళ్ళుగా జన్మిస్తారనమాట, ఎంతో వివేకంతో జన్మిస్తారనమాట. వివేకం చాలా ముఖ్యం. ప్రభుపాద వారి జీవితంలో మనం చూడొచ్చు ప్రభుపాద వారి యొక్క ఆయన తల్లిదండ్రులు కూడా ఎంతో గొప్ప వ్యక్తులు అనమాట. ప్రభుపాద వారు నిద్ర ఏ విధంగా లేచేవాళ్ళంటే తన తండ్రి గౌరమోహన్ డే ఆయన మంగళారతి చేస్తూ బెల్లు కొట్టేవాడు అనమాట, టంగ్ 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 అని. అప్పుడు ఆయన నిద్ర లేచేవాడు బెల్లు శబ్దాన్ని విని. ఇప్పుడు ఎంతమంది బిడ్డలు వాళ్ళు భగవంతుని యొక్క పూజ చేస్తూ తల్లిదండ్రులు చేస్తూ నిద్ర లేస్తున్నారు, రకరకాల టీవీలు లేదంటే సినిమా పాటలు ఎంతో పైకిలేస్తారనమాట. అంటే ఆ విధంగా అందుకే ప్రభుపాదు వాళ్ళు తల్లిదండ్రులు అంత పవిత్రులు కాబట్టి తండ్రి ఏం చేశాడు ఆధ్యాత్మికంగా ప్రభుపాదు ఆయన కేర్ తీసుకున్నారు, తల్లి శారీరకంగా ఆయన కేర్ తీసుకున్నది, ఆయన ప్రపంచానికి ఎంతో గొప్ప వ్యక్తిని వాళ్ళు ఇచ్చారన్నమాట. ప్రభుపాదు వెరీ షార్ప్, ప్రభుపాదు ఆయన వెరీ షార్ప్ అనమాట. కొన్ని సందర్భాలు చూడొచ్చు, కొన్ని నీళ్ళల్లో ఒకసారి వచ్చి ఒక డిసేబుల్ అడతారనమాట ప్రభుపాదు వారిని, ప్రభుపాద్ కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు రసోహమస్తు పుకొంతే అని, అంటే ఏమి నీటిలో రుచి నేనని చెప్పాడు, సైంటిస్ట్ రుచి లేదని చెప్తున్నారు, మనమైతే దానికి ఏదో సంబంధం చెప్తాం. ప్రభుపాద్ చెప్తామంటే వై దట్ రాస్కెల్ ఫ్రమ్ చైల్డ్హుడ్ ఈజ్ డ్రింకింగ్ వాటర్, రుచి లేకపోతే చిన్నప్పటి నుంచి ఎందుకు నీళ్ళు తగ్గుతున్నాడు వాడు అని చెప్పి అడుగుతాడు అనమాట. వాడు పుట్టినప్పటి నుంచి నీళ్ళు తగ్గుతున్నాడు, రుచి లేకపోతే ఎందుకు తగ్గుతున్నాడు అతను. సైంటిస్ట్ ఏం చెప్తున్నారు, నీళ్ళకి రుచి లేదంటున్నారు, రుచి లేకపోతే చిన్నప్పటి నుంచి ఎందుకు తగ్గాలి నీళ్ళు అతను. ఇంకే ఆన్సర్ ఎక్కడ వాళ్ళు, ఇంకేం సమాధానం చెప్తారు. అంటే అంత షార్ప్ అని ప్రభుపాద్. ఇంకోసారి ఏమవుతుంది మళ్ళీ భక్తులు వచ్చి అడుగుతారు ప్రభుపాద్ అని, ప్రభుపాద్ పోలీసులు రథయాత్రను స్టాప్ చేశారని చెప్తారు. ఇది లండన్ లో ఏమవుతుందంటే అది స్క్వేర్ పార్క్ నుంచి రెడ్ పార్క్ కి రథాన్ని తీసుకెళ్లాలి. ప్రభుపాద్ ఇద్దరు ఏం ఆర్డర్ పాస్ దీవుడేసి ఇంకా నిర్ణయించుకుని వేసింటారు ఇంకా రథయాత్రను చేయకూడదు అనేసి, ఎందుకంటే పోలీసు స్టాప్ చేస్తారనేసి. ఏం ఆర్డర్ పాస్ చేశారని చెప్పి అడుగుతారు, రథాన్ని స్క్వేర్ పార్క్ నుంచి రెడ్ పార్క్ కదిలించకూడదని చెప్పారని చెప్తారు. వాళ్ళు కదిలించద్దని చెప్పారు కానీ తయారు చేయదని చెప్పలేదు కదా రథాన్ని, మీరు తయారు చేయండి అని చెప్తారు ప్రభుపాద్ గారు. మీరు రథాన్ని తయారు చేయండి, జనాలందరూ కూడా గ్యాదర్ చేయండి. వాళ్ళు రథాన్ని తీసుకెళ్లొద్దని చెప్పారు కానీ విగ్రహాలను తీసుకెళ్లొద్దని చెప్పలేదు. మీరేం చేయాలి, విగ్రహాలను మాత్రం తీసుకెళ్లి ప్రొసెషన్ జరగాలి తప్పనిసరిగా, రథాన్ని కదిలించద్దండి, ఫెస్టివల్ అంతా జరగాలి, రథాన్ని తయారు చేయాలి, అలంకరణ అంతా చేయాలి, రథాన్ని మాత్రం మీరు కదిలించద్దండి, విగ్రహాలను తీసుకుని పోయి మళ్ళీ తీసుకుని వచ్చేయండి. పోలీసులు అయితే ఏం చెప్తారు, మీ ఆర్డర్ మేము పక్కా వాడిస్తున్నాం, రథాన్ని మేము కదిలించడం లేదు. ప్రభుపాద్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు, మీరు అనుకోబాకండి భక్తులు అంటే ఏదో ప్రపంచంలో పెద్ద పెద్ద యుద్ధాలు జరిగాయి, బిగ్గెస్ట్ వార్స్ అంటే రామాయణ యుద్ధము మహాభారత యుద్ధము, దాంట్లో ఇద్దరు వైష్ణవులు గ్రేట్ హీరోస్ అని చెప్తారు ప్రభుపాద్ వారు. ఇద్దరు వైష్ణవులు, పరమ వైష్ణవులు ఎవరు, అర్జునుడు హనుమాన్. కాబట్టి మీరు ఈ విధంగా దిగులు పడిపోయేసి దిగజారిపోయేసి ఉండకూడదు, వీరులుగా ఉండాలని చెప్పి శిష్యులకైనా వెరీ స్ట్రాంగ్ అయిన ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. అంటే ఇటువంటి ఇంటెలిజెన్స్ అంతా ఎట్లొస్తుంది, తల్లిదండ్రులు పవిత్రంగా ఉన్నప్పుడు అటువంటి మంచి వ్యక్తులు ఈ సమాజంలో ఆర్భవిస్తారనమాట. అందుకే తల్లిదండ్రుల యొక్క పవిత్రత అనేది చాలా మంది తెలియదు ఇప్పుడు, ఎందుకు పవిత్రం, ఎందుకు పవిత్రంగా ఉండాలని. పవిత్రంగా లేకపోతే ఏమవుతుంది, మంచి అద్భుతమైన మహాను భావులు జన్మ తీసుకోరు భూమి మీద, వాళ్ళకి ప్రదేశం లేదనమాట, పవిత్రమైన ప్రదేశం లేదు. ఇక్కడేమైంది, అందుకే శాస్త్రాలు ఎక్కువగా ఈ యొక్క సూచనలు ఇస్తుంటారు పవిత్రత గురించి. ఇక్కడ అందుకే ఈ పురాణాలంతా కూడా ఈ యొక్క విషయాలంతా చెప్తూ ఉంటారన్నమాట. ఇక్కడ అదేవిధంగా ఈ దురాచార ఆమె కూడా అంత పవిత్రంగా ఉన్నటువంటి స్త్రీ కాదన్నమాట. తల్లిదండ్రులు పవిత్రంగా లేకపోతే ఈ విధంగా ఉన్నటువంటి, ఇతను మంచి బ్రాహ్మణుడు ఈ మాత్రం చాలా దురాచారాన్ని కలిగి ఉంటుంది అనమాట. సరే ఒకసారి ఏమవుతుంది, ఈ అరణ్యంలో తిరుగుతూ ఉంటుంది ఏమా దురాచార సత్ప్రవర్తన లేకుండా. ఒకరోజు తిరుగుతూ ఉంటే ఒక పులి వస్తుంది అనమాట. పులి వచ్చి ఆ పులి ఆమె తినడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. చేసేటప్పుడు ఆ పులి ఆ యొక్క స్త్రీతో మాట్లాడుతుందనమాట, నేను కూడా నీలాగా దురాచారాన్నే పూర్వ జన్మలో, అందుకే నాకు ఈ పులి జన్మ వచ్చింది, అందుకని నేను మంచి సత్పురుషులను గాని వైష్ణవులు గాని సాధువులు గాని బ్రాహ్మణులు గాని నేను భుజించను, నేనంటే నీచమైన వ్యక్తులను నేను భుజిస్తానని చెప్పి ఆ యొక్క స్త్రీని చంపి సంహరించి ఆ పులి సంహరించి తినేస్తుంది. తర్వాత ఏమైంది, పాపకార్యాల వల్ల మన శాస్త్రాలు చెప్తుంది ఎవరైతే పాపాలను ఆచరిస్తారో వాళ్ళు ఇక నరకలో కనుక వెళ్లాల్సి వస్తుంది. ఈ యొక్క దురాచారాన్ని కూడా నరకలోకి తీసుకెళ్తారన్నమాట. తీసుకెళ్లి అక్కడ ఈ యొక్క ధూమ ధన అనేటువంటి నరకంలో 10 మిలియన్ల కల్పాలు ఆమెను బంధిస్తారనమాట. ధూమధన అంటే అక్కడ మలము మూత్రము అనేటువంటి ప్రదేశం అనమాట, భయంకరమైన ప్రదేశం. 10 మిలియన్ల కల్పాలు, కల్పం అంటే 100 చతుర్యుగాలు కలిస్తే ఒక కల్పం అవుతుంది అనమాట. అట్లా 10 మిలియన్ల కల్పాలు ఉంటుంది. అదే కాకుండా ఈ రౌరవ నరకంలో 100 మన్వంతరాలు బంధించబడుతుంది అనమాట. చాలా భయంకరమైన నరకం, భయంకరంగా సఫర్ అవుతుంది అనమాట. ఇన్ని యతనాలు ఆరంభించిన తర్వాత మళ్ళీ మానవ జన్మ వస్తుంది, అది కూడా చండాల శరీరంలో కుష్ఠివ్యాధి కలిగినటువంటి ఈ యొక్క టీబీ వ్యాధి కలిగినటువంటి శరీరం లభిస్తుంది. అప్పుడు ఆ విధంగా తిరుగుతూ ఉంటే కుష్ఠివ్యాధితో మళ్ళీ తిరుగుతూ భగవంతుని సంకల్పం వల్ల మళ్ళీ ఈ హరిహరపురకే వస్తుంది అనమాట. వస్తే అక్కడ ఈ భక్తులు ఏం చేస్తుంటారు, భగవంతుని యొక్క హరినామ సంకీర్తనం చేస్తూ ఉంటారు, భగవద్గీతను చదువుతూ ఉంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ నామాన్ని స్మరిస్తూ ఉంటారనమాట. అక్కడ ఆమె ఆ యొక్క నామాన్ని వింటుంది, భగవంతుని యొక్క భక్తియుక్త సేవను బాగా ఆమె పాల్గొంటుంది, ఆసక్తి ఏర్పడుతుంది ఈ భక్తుల యొక్క భజనలో కీర్తనలో భగవద్గీత శ్రవణంలో ఆసక్తి ఏర్పి చిన్నగా ఆసక్తి కలిగి ఆమె కూడా ఈ యొక్క భక్తిని ప్రారంభిస్తుంది అనమాట. ఈ పాపాలను తొలగి ఆ శరీరం వదిన తర్వాత భగవద్వంశం. దీంట్లో మనం గమనించిన విషయం ఏమంటే, మొదట మనిషి అపవిత్రంగా జీవించినట్లయితే భయంకరమైనటువంటి దుఃఖాలను అనుభవించాలి. ఇదేదో కథలు కాదన్నమాట, ఇవి నిజంగా జరిగినటువంటివి. అదే సమయంలో భక్తియుక్త సేవ యొక్క శక్తిని కూడా మనం గ్రహించాలి. భక్తియుక్త సేవ అనేది చాలా శక్తివంతమైంది. అది అనగాని పవిత్రంగా ఆచరించినట్లయితే అది ఎటువంటి వ్యక్తినైనా కానీ ఉద్ధరిస్తుంది. ఈ పవిత్రత అనేది చాలా ముఖ్యం. ఇంకొక లీలలో మనం చూసినట్లయితే ఇంకొక ఇది రివర్స్ అనమాట. ఈ బ్రాహ్మణుడు బ్రాహ్మణుడిలో జన్మ తీసుకొని ఉంటాడు. ఒకటి, బ్రాహ్మణు యొక్క కర్తవ్యాన్ని ఆచరించడు, అన్ని అనాచారాలు చేస్తూ ఉంటాడు, అంటే నిజమైనటువంటి సత్ప్రవర్తన కలిగి ఉండడు అనమాట. అతను అన్ని రకాలైన పాపకాలు చేస్తుంటాడు, జూదాన్ని మద్యాన్ని రకరకాలైనటువంటి పాపకాలను ఆచరిస్తూ ఉంటాడు. ధనం అతనికి సరిపోదు అనమాట, వేరే దేశానికి వెళ్తాడనమాట వ్యాపారం చేయాలని. వెళ్తే అక్కడ వ్యాపారాన్ని చేస్తాడు, ధనం బాగా అతనికి లభిస్తుంది. ధనాన్ని తీసుకుని తిరిగి వస్తూ ఉంటాడనమాట. తిరిగి వస్తూ ఒక పెద్ద రావి చెట్టు కింద అతను విశ్రాంతి తీసుకుంటాడనమాట. తీసుకుంటే అక్కడ ఆ రాత్రిలో ఏమవుతుందంటే కొంతమంది దొంగలు వచ్చి అతన్ని బాగా బాధుతారు. ఆ బాధడం వల్ల ఏమవుతుంది, అతను చనిపోతాడనమాట. ఇంత భయంకరంగా కొడతారు అతన్ని, చనిపోతాడు, ధనాన్ని అంతా తీసుకుని వెళ్ళిపోతాడు. అతని యొక్క కుమారుడు చాలా పవిత్రుడు, అతను తన యొక్క నియమాలని సక్రమంగా ఆచరిస్తూ ఉంటాడు. ప్రసాదాన్ని మాత్రం తీసుకోవడము, బ్రహ్మమూర్తులు లేయడము, భగవంతుని యొక్క నామాన్ని స్మరించడము, భగవద్గీతను చదవడం ఇదంతా చేస్తూ ఉంటాడనమాట. ఎన్నో రోజులు అవుతుంది, తన తండ్రి తిరిగి రాడనమాట. అతను తండ్రిని వెతుక్కుంటూ వెళ్తాడనమాట. దారిలో వచ్చిన వాళ్ళంతా అడుగుతూ ఉంటాడు, నా తండ్రి ఈ విధంగా ఉంటాడు, ఈ విధంగా ఉంటాడు, అతను కనిపించాడని. తన తండ్రి స్నేహితుడే ఒకడు ఆయన ఎదురుగా వచ్చి చెప్తారంట, ఈ విధంగా మీ తండ్రిని కొంతమంది ఈ దుండగులు సంహరించేశారు, ధనాన్ని తీసుకెళ్లారండి. అతను చాలా బాధపడతాడు, ఓ మా తండ్రి చనిపోయాడా, కాబట్టి నేను కాశీకి వెళ్లి నేను పిండాన్ని సమర్పిస్తాను అనేసి ఆయన బయలుదేరతారనమాట. ఇక్కడ యాక్చువల్లీ నిజమైనటువంటి ధర్మం వచ్చి పుత్రుని యొక్క ధర్మం, పుత్రుడు అంటే తండ్రిని ఈ యొక్క పునరపి మననం పునరపి జన్మ తప్పించేవారు నిజమైన పుత్రుడు అనమాట. పుత్రుడు కానీ సమంగా ఆచరించినట్లయితే ఇక తల్లిదండ్రులకి చాలా మంచి జరుగుతుంది అనమాట. అతను పుత్రుడు బాగా భక్తిత్వ సేవను ఆచరిస్తే తండ్రికి మంచి జరుగుతుంది. పుత్రుడు కానీ పాపం చేస్తే ఏమవుతుంది? తండ్రికి పోదు. ఇక్కడ మన శాస్త్రాలు చెప్పడం జరిగింది, రాజు యొక్క పదవి, తండ్రి యొక్క పదవి, తల్లి యొక్క పదవి, గురువు యొక్క పదవి చాలా క్లిష్టమైనవి అనమాట. ఆ పదవులను తీసుకునేటప్పుడు అతను బాధ్యతను కలిగి ఉండాలి, అంటే సక్రంగా ప్రవర్తించాలి. అట్లాగని ప్రవర్తించకపోతే, ఎందుకు ప్రవర్తించాలంటే వీళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాజు దగ్గర ప్రజలంతా ఆధారపడి ఉన్నారు. అదేవిధంగా తండ్రి తల్లి వాళ్ళ మీద చాలా మంది ఆధారపడినారు, బిడ్డలంతా కూడా ఆధారపడి ఉన్నారు, గురువు శిష్యులంతా కూడా ఆధారపడి ఉన్నారు. వీళ్ళని ఆధ్యాత్మికంగా నడిపించాలి, అది నిజమైనటువంటి బాధ్యత. రాజు కాని ప్రజల్ని కానీ ఆధ్యాత్మికంగా నడిపించకపోతే ఏమవుతుంది? ప్రజల యొక్క 50% పాపాలని రాజు తీసుకోవాలి. అదేవిధంగా తల్లిదండ్రులు కానీ తన యొక్క సంతానాన్ని సక్రమైన మార్గంలో నడిపించకపోతే, వాళ్ళ పాపకార్యాలు కానీ అలవాటైనట్లయితే తల్లిదండ్రులు 50% కర్మల్ని తల్లిదండ్రులు తీసుకోవాలి. అదేవిధంగా గురువు తన యొక్క శిష్యులు కానీ ఆధ్యాత్మిక మార్గంలో నడిపించకపోతే శిష్యుని కర్మలంతా కూడా తీసుకోవాలి. కాబట్టి తల్లిదండ్రుల యొక్క బాధ్యత ముఖ్యంగా తన యొక్క బిడ్డల్ని ఆధ్యాత్మికంగా నడిపించాలన్నమాట. చాలా మంది ఎక్కువ మంది భక్తులు అయిపోతే కానీ మన ఇస్కాన్లో బ్రహ్మచారి గురించి జాయిన్ అయిపోతే తల్లిదండ్రులు వాళ్ళు ఓని ఏడేస్తారనమాట. వాళ్ళు నిజంగా హెల్ప్ చేస్తున్నారు వాళ్ళకి. వాళ్ళు ఇక్కడ భక్తిత్వ సేవను ఆచరించినట్లయితే కనుక వాళ్ళకి నిజమైనటువంటి ఒక ఈ యొక్క లాభం అనేది ఉంటుందన్నమాట. అనంతమైనటువంటి లాభం ఉంటుంది. ఈ పవిత్రమైన కార్యక్రమాలు చేయనట్లయితే ఏమవుతుంది? అపవిత్ర కార్యక్రమాలు చేస్తారు. అపవిత్ర కార్యక్రమాలు చేస్తే ఏమవుతుంది? ఆ పాపము తల్లిదండ్రులకు వస్తుంది అనమాట. కాబట్టి నిజమైనటువంటి పుత్రుడు ఏం చేస్తాడంటే తల్లిదండ్రులకు ఆధ్యాత్మికంగా సహాయం చేస్తాడు, తప్పనిసరిగా సహాయం చేస్తాడు. ఇక్కడ ఇతను కూడా ఆ విధంగా భావిస్తున్నాడు అనమాట. తండ్రిని ఏ విధంగా నేను ముక్తిని గమనించాను, ఎందుకంటే పాపాత్ముడు కాబట్టి కాశీకి వెళ్లి పిండాన్ని సమర్పిస్తామని చెప్పి బయలుదేరతాడు అనమాట. ఈ కాశీలో విష్ణుపాద గైలో కూడా చేయాలని చెప్పి అనుకుంటాడనమాట. అయితే ఆ దారిలో అతనికి అకస్మాత్తుగా ఏమవుతుందంటే తన తండ్రి ఎక్కడైతే మరణించాడో అదే వృక్షం కింద దగ్గరికి వస్తాడనమాట. అతను వచ్చి ఒకరోజు రాత్రి అక్కడే విశ్రాంతి తీసుకుంటాడు. విశ్రాంతి తీసుకునేటప్పుడు ఏం చేస్తాడంటే భగవద్గీతను చదువుతాడనమాట. హరే కృష్ణ మంత్రం జపిస్తాడు చెట్టు కిందనే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఇతను భయంకరమైన వ్యక్తి తండ్రి. అతను గోస్ట్ బాడీలో ఉన్నాడనమాట. ఎవరునగానే భయంకరమైన పాపాలు చేసి ఆత్మహత్య కానీ లేదంటే కానీ చంపేస్తే కానీ ఏమవుతాడు, వాళ్ళు భూతాలైపోతారనమాట, భూత ప్రేతాలుగా మారుతారు. ఎప్పుడైతే ఇతను భక్తిత్వ సేవ ఆ చెట్టు దగ్గర చేస్తాడో తక్షణమే ఒక అద్భుతమైనటువంటి కాంతి అక్కడ కనిపిస్తుంది అనమాట. తన తండ్రి ఏమవుతాడు, శంకు చక్ర గదాపద్మాలతో అతని రూపం మారిపోతుందనమాట. దైవం శరీరం నుంచి అద్భుతమైన దివ్య శరీరం వచ్చేస్తుంది అతనికి. అతను ప్రత్యక్షంగా చూస్తాడనమాట, తండ్రిని చూస్తాడు. శంకుచక్ర గదాపద్మాలతో అతను ఎంతో వైభవంగా ఎంతో అద్భుతంగా ఎంతో జ్ఞానవంతంగా ఉంటాడనమాట. నమస్కరిస్తాను తండ్రికి, నాకెంతో ఆనందం ఉంది మిమ్మల్ని ఈ విధంగా చూడడము. నేను గయకు వెళ్ళాలనుకుంటున్నాను నీకు పిండాన్ని సమర్పించడం కోసం. ఆ పని ఇక్కడే అయిపోయింది, ఇంకా నీకు వెళ్ళాల్సిన పని లేదు, మీ ఆజ్ఞ ఏమైంది చెప్పి చెప్తారనమాట. నాలాగా ఎంతో మంది నీ తాత ముత్తాతలంతా నరకంలో అనుభవిస్తున్నారు యతనాల్ని, వాళ్ళ కోసం నువ్వు భక్తిని ఆచరించు అని చెప్తారనమాట. తప్పనిసరిగా వాళ్ళ కోసమే కాదు, ప్రపంచంలో అన్ని జీవుల కోసం నా భక్తిని నేను ఆచరిస్తాను, వాళ్ళ కోసం నేను హరినామని జపిస్తాను. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. కాబట్టి ఒక వ్యక్తి గాని పవిత్రంగా వినయంతో హృదయపూర్వకంగా భగవంతుని యొక్క నామాన్ని జపిస్తే గన తప్పనిసరిగా, ఇప్పుడు ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రపంచంలో, ఈ సమస్యలకంత పరిష్కారమేమే హరినామ సంకీర్తన. హరినామ హరినామ హరినామవే కేవలం కలో నాస్తేవ నాస్తేవ గతిరన్యద. వేరే ఈ యొక్క పాపకారాల నుంచి దూరంగా ఉండడం, హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం, ఇది చేసినట్లయితే కన ఎవరు అశాంతితో ఉండరు, అందరూ శాంతితో ఉంటారు, అన్ని రకాలటువంటి సమస్యలు తొలగిపోతాయి, అందరూ మనం కూడా ఆనందంగా ఉంటాము, ప్రపంచంలో వ్యక్తులు అందరూ కూడా ఆనందంగా ఉంటారు. కాబట్టి భగవంతునికి నమస్కరించడం కానీ భగవంతునికి భక్తియుక్తి సేవడం, స్వల్పం అపశ్య ధర్మస్య త్రాయితో మహతోభయాత్, స్వల్పంగా మనం ఆశించడం కానీ భక్తియుక్తి సేవ ఏమవుతుంది, మహాభయం నుంచి మనల్ని తొలగిస్తుంది. ఈ భక్తియుక్తి సేవ చేయడం వల్ల మంచి అద్భుతమైనటువంటి వ్యక్తులంతా కూడా వాళ్ళు ఈ యొక్క సమాజంలోకి వస్తారనమాట. మంచి పవిత్రులు ఉన్నట్టయితే ఆ పవిత్రుల దగ్గరికి, ఇప్పుడు ఉదాహరణకి మనమే ఇప్పుడు ఉన్నాము, మనం పోయి ఎటువంటి వ్యక్తుల సాంగత్యం చేయలేం మనం. ఎవరున్నా కానీ కొంచెం పవిత్రంగా భగవంతుని యొక్క మాటలు మాట్లాడుతూనే వాళ్ళ దగ్గర ఉండగలుగుతాం. ఇంకా మహానుభావులు లైక్ ప్రభుపాద వారు లాంటి వాళ్ళంతా రావాలంటే ఈ ప్రపంచానికి అటువంటి వ్యక్తులు కూడా ఉండాలన్నమాట. కాబట్టి మనం ఈ యొక్క భక్తి సేవను బాగా స్థిరంగా ఆచరిస్తూ భగవంతునికి వందనాలు సమర్పిస్తూ వచ్చినట్లయితే మనము పవిత్రమవుతాము, అదే సమయంలో ప్రపంచంలో అన్ని వ్యక్తులు కూడా అందరూ కూడా అదే శుభాన్ని చేకూరుస్తుంది. హరే కృష్ణ. ఏదన్నా ప్రశ్నలు ఉంటే అనగా. ఇక్కడ ప్రభు ప్రశ్న వచ్చి, మీరు చెప్పారు కదా ఈ సమాజంలో రాజు యొక్క బాధ్యత, తండ్రి యొక్క బాధ్యత, తల్లి యొక్క బాధ్యత, గురు యొక్క బాధ్యత చాలా ముఖ్యమైనటువంటివి. వాళ్ళు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలి, అదేవిధంగా వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు కూడా ఆ మార్గం నడిపించాలని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు ఆ విధంగా నడవకపోతే వాళ్ళ యొక్క కర్మలు 50% వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు ప్రజలు గానీ సమంగా ప్రవర్తించకపోతే రాజుకు వస్తుంది, బిడ్డలు గానీ సమంగా నిర్వర్తించకపోతే తల్లిదండ్రులకు ఆ పాపాలు వస్తాయి, శిష్యులు గాని సమంగా నిర్వర్తించకపోతే గురువుకి ఆ పాపాలు వస్తాయి. అటువంటిప్పుడు వీళ్ళ యొక్క కర్తవ్యమేమి, అంటే శిష్యుల యొక్క కర్తవ్యమేమి, పుత్రుల యొక్క కర్తవ్యమేమి, రాజు యొక్క కర్తవ్యం, దాన్ని కూడా శాస్త్రాలు ఇచ్చారనమాట. యాక్చువల్లీ ఇక్కడ మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఆ కర్తవ్యాన్ని తెలపడమే వీళ్ళ పని. గురువు పని ఏమంటే శిష్యుని యొక్క కర్తవ్యాన్ని తెలిపి, అదేవిధంగా గురువు కూడా ఏం చేస్తారంటే బాగా ఆలోచిస్తాడు. శిష్యుని తీసుకునే ముందు అతను నిజంగా ఆధ్యాత్మిక జ్ఞానాని కోసం వచ్చాడా, ఆధ్యాత్మిక శాస్త్రం కోసం వచ్చాడా, అనవసరమైనటువంటి శిష్యుని స్వీకరించడు. ఒక నియమం వచ్చి భక్తి రసామృత ప్రకారము, ఒక నియమం వచ్చి అనధికార శిష్యుల్ని స్వీకరించరాదు, అంటే అర్హత లేనటువంటి శిష్యుల్ని అతను స్వీకరించరాదు. అంటే ఆధ్యాత్మికమైనటువంటి అవగాహన కోసము, ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం వచ్చేటువంటి శిష్యుల్నే గురువు స్వీకరించాలి. భౌతికమైనటువంటి లాభం కోసం, ఇప్పుడేమైందంటే కలియుగంలో ఎక్కువ మంది శిష్యులు ఉండేటట్టే కదా, ఎక్కువ ధనం వస్తుంది కదా, ఎక్కువ పేరు వస్తుంది అని చెప్పి శిష్యులు స్వీకరించేస్తారనమాట. అటువంటి పరిస్థితుల్లో గురువుకి సమస్య వస్తుందన్నమాట. గురువు తన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చినప్పుడు శిష్యుడు, అటువంటి ఆలోచన ఉన్నటువంటి శిష్యుడే అతనికి వస్తాడనమాట. అప్పుడు గురువు ఏం చేస్తాడు, అతను శిష్యుడు ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి బాధ్యతల్ని, ఆ యొక్క రెస్పాన్సిబిలిటీస్ని శిష్యునికి ఇస్తాడనమాట. అప్పుడు శిష్యుని బాధ్యత ఏమంటే ఆ రెస్పాన్సిబిలిటీకి అనుగుణంగా అతను నడుచుకోవాలి, తన బాధ్యతకు అనుగుణంగా అతను నడుచుకోవాలి. గురువు ఏదైతే చెప్పాడో ఆ సూచనకు అనుగుణంగా అతను నడుచుకోవాలి. నడుచుకోకపోతే అతనికి అది అపరాధం అవుతుందన్నమాట. మొదట ఇక్కడ ఏమైందంటే ఇది లైక్ రోప్ అండ్ వెల్ ఫిలాసఫీ అనమాట. ఇది మనం బయలు పడిపోయాము, మనం తాడు గట్టిగా పట్టుకోవాలి. తాడు గట్టిగా పట్టుకోకుండా మనం లాగండి లాగాలంటే అది చాలా కష్టం. అది అదేవిధంగా గురువు ఏం చేస్తాడు, తాడును లాగుతాడు. మనం ఏం చేయాలి, తాడును గట్టిగా మనం పట్టుకోవాలి. గురువు మీద వదిలేసేదానికి లేదు, మనం పట్టుకోకుండానే గురువును లాగండి లాగండి అంటే అది వీలు కాదనమాట. బయలు పడిపోయినప్పుడు తాడును మనం గట్టిగా పట్టుకుంటే అప్పుడు పైన వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని లాగుతారు. మనం తాడు పట్టుకోకుండా లాగండి లాగండి అంటే ఏమవుతుంది, ఉత్త తాడు వస్తుంది పైకి మనిషి రాడనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, గురువు ఆ యొక్క సూచనని మనము బాగా తీసుకోవాలి, అంటే గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ శిష్యుని యొక్క రెస్పాన్సిబిలిటీ తాడు పట్టుకునేది, అంటే సూచనని ఆచరించేది, అప్పుడు గురువు బాగా లాగలుగుతారు. మనం పట్టుకోకుండా లాగండి అంటే అది వీలుక. కాబట్టి పట్టుకునేటువంటి కెపాసిటీ మనకు ఉండాలి. కాబట్టి గురువు కూడా ఏం చేస్తాడు, ఆ శిష్యులు అధికారమైనటువంటి నిజమైనటువంటి ఈ ధనం కోసం కాకుండా, పేరు కోసం కాకుండా, ఫాలోవర్స్ పెంచుకునేదానికి, నాకు 50,000 మంది శిష్యులు ఉన్నారు, 100,000 మంది శిష్యులు ఉన్నారు అని చెప్పి తీసుకునేసారనుకో, దీనికి ఒక చిన్న లీల జరిగిందనమాట కుంభమేళలో. ఒకసారి ఏమవుతుందంటే ఒక సాధువు ఈ యొక్క ఆసనం మీద కూర్చొని ప్రవచనం ఇస్తూ ఉంటాడనమాట. చాలా మంది శిష్యులు కూర్చొని ఉంటారు. ఈయన వెరీ చాలా అద్భుతమైన సాధు, ప్రామాణికమైన సాధు అతను. ఆ సభలోకి ఒక పాము వస్తుందన్నమాట. ఆ పాము ఏ స్థితిలో ఉంటుందంటే భయంకరమైన స్థితిలో ఉంటుంది. అది చీమలంతా కుడుతుంటాయి దాన్ని, చీమలు కొన్ని వేల చీమలు ఆ పామును కుడుతుంటాయి, తినేస్తూ ఉంటాయి. చర్మం ఊడిపోయి ఉంటుంది, రక్తం కారుతూ ఉంటుంది. కొన్ని వేల చీమలంతా పామునే ఆక్రమించేసి ఉంటాయన్నమాట. ఇంకా ఏ క్షణంలోనే కానీ ఆ పాము మరణించేసి అనమాట, శరీరం అంతా కూడా గాయాలైపోయినాయి దానికి. అక్కడ సాధువులంతా చూస్తారన్నమాట, చూసి పాపం వాళ్ళకి చాలా బాధ ఏర్పడుతుంది. అయ్యో పాపం పాము, ఎట్లా రక్షించాలి కదా, దాన్ని అంత తినేసినాయి, సగం తినేసినాయి శరీరాన్ని. ఈ సాధువు మాత్రం దాన్ని చూసి నవ్వుతా ఉన్నాడు అనమాట. ఓని సింహాసనం మీద, ఆసనం మీద కూర్చున్న సాధువు నవ్వుతా ఉన్నాడు. కింద ఉన్నటువంటి శిష్యులంతా ఏం చేస్తున్నారు, బాధపడుతున్నారు. ఈయన మాత్రం నవ్వుతా ఉన్నాడు. శిష్యులు, ఒక శిష్యులు మాత్రం ధైర్యం చేసుకుని పైకి లేస్తారనమాట. లేచి నమస్కారం, గురుదేవ మీరెంతో దయామేలు మాకు తెలుసు, అది మేము ఆ పాము చూసి దుఃఖపడుతున్నాము, మీరేమో నవ్వుతున్నారు, అంటే దీంట్లో ఏదో అర్థం ఉంది, దీనికి విషయం ఏమేమి పెడతారనమాట. అప్పుడు ఆయన చెప్తారనమాట, నేను ఆ పామును చూసి నవ్వడం లేదు, ఆ పాము పూర్వజన్మం చూసి నవ్వుతున్నాను అని చెప్తారు. ఏమి అపవాదం అంటే, ఆ పాము ఇంతమంది జనంలో గురువు, ఆ చీమలంతా కూడా శిష్యులు. అతను ప్రమాణికమైన గురువు కాదు, ధనం పోగు చేసుకోవాలని చెప్పి గురువు అయిపోయాడు అనమాట. అదొక జాబ్ అయిపోయిందనమాట, అదొక వృత్తి. అతను ఏం చేశాడు, ఈ ధనం కోసము ఇంద్రియ పోగుల కోసము శిష్యులంతా తీసుకునేశాడనమాట, కొన్ని వేల మంది శిష్యుల్ని. వాళ్ళ యొక్క ధనాన్నంతా కూడా అతను ఏం చేశాడు, పూర్వజంలో తిన్నాడనమాట అతను. కాబట్టి ఈ జన్మలో వాళ్ళు అతను తింటా ఉన్నారు. అతను పాము అయిపోయాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, శిష్యులు చీమలు అయిపోయినారు. ఇద్దరికి డేంజరే కదా అది, గురువుకి ప్రమాదమే, శిష్యుని కూడా ప్రమాదమే. ప్రమాణికమైనటువంటి గురువును మనం ఆచరించకపోతే, చేరకపోతే, మనం ఎవరున్నా కానీ యొక్క చోరుని కానీ చేరినట్లయితే ఏమవుతుంది, మనం చీమలైపోతాం. ఎవరున్నా కానీ గురువు కావాలని చెప్పి ప్రయత్నం చేశారనుకో, ప్రమాణికంగా లేకుండా ఈ ధనం కోసం ఇంద్రియ కోసం అదేమవుతాడు, పాము అయిపోతాడు. కాబట్టి ఇంకొక 50 సంవత్సరాలకి చాలా పాముల్ని చాలా చీమల్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే భారతదేశంలో చాలా మంది అయిపోయినారు, రకరకాల గురువులు. కృష్ణుని మాట ఎత్తరు, కృష్ణు యొక్క నామాన్ని జపించరు, వాళ్ళంతా గురువులు అయిపోయారు. రకరకాల గురువులు, రకరకాల శిష్యులు. కాబట్టి ఇది చాలా ప్రమాదం అన్నమాట. కాబట్టి శిష్యుని బాధ్యత ఉంది సక్రంగా నడుచుకునేది, గురువు యొక్క బాధ్యత కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనమాట. అదే రాజు తల్లిదండ్రులు కూడా తన బిడ్డలు సక్రమ మార్గం నడిపించకపోతే, ఓన్లీ ఇంద్రియ భోగాల కోసం వాళ్ళు ప్రయత్నం చేసినట్లయితే కదా, అది కూడా ప్రమాదం. జై శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి, శిలా ప్రభుపాదికి, గురుదేవికి, తాయి గౌరవ.